Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం. ఇప్పుడు మీకోసం మై ఇన్ మీడియా సమర్పించు వెండితెర వేల్పులు కార్యక్రమం ఫిబ్రవరి 6, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
శ్రోతలకు నమస్కారం. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా వారు సమర్పిస్తున్న వెండితెర వేల్పులు కార్యక్రమానికి మీ అందరికీ సాదరంగా స్వాగతం పలికేస్తోంది మీ భావరాజు పద్మిని. గత వారం నుంచి మనం శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారు రచించిన కథానాయకుడి కథ అనే అక్కినేని నాగేశ్వరరావు గారి బయోగ్రఫీని ఈ కార్యక్రమంలో వింటూ ఉన్నాం కదండి. ఈ కార్యక్రమాన్ని మన రేడియోలో ప్రసారం చేయటానికి ఎంతో ఉదారమైన హృదయంతో మనకి అనుమతినిచ్చారు వరా ముళ్ళపూడి గారు, వారి కుటుంబం. వారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నాగేశ్వరరావు గారి బయోగ్రఫీకి వెళ్ళిపోదాం. డిఎల్ నారాయణ గారు వేషం లేదని చెప్పడంతో మరొక్కసారి చెన్నై నుండి ఇంటికి బయలుదేరారు మన అక్కినేని నాగేశ్వరరావు గారు. ఛాన్సు రానందుకు, ఇంటికెళ్ళిపోతున్నందుకు నాగేశ్వరరావు విచారించలేదు. ఘంటసాలని కేకేసి నేపథ్య పాటలు పాడమనలేదు. అతనికి వచ్చేటప్పుడు ఆశ లేదు, అందువల్ల వెళ్లేటప్పుడు నిరాశ కూడా లేదు. పెద్దవాళ్లు వెళ్లమన్నారు, వచ్చాడు. వీటి బదులు బడికెళ్ళి చదువుకోమంటే ఎంత బాగుండును. మెడ్రాస్లో అందరూ చకచక దురల్లా ఇంగ్లీష్ మాట్లాడేస్తారు, పేపర్ చదివేస్తారు, మంచి నావల్స్ చదివి ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటారు, ఇంగ్లీష్ సినిమాలు చూసి పకపకా నవ్వేస్తారు. తను అలా మంచి పుస్తకాలు చదవాలి, గొప్ప విషయాలు తెలుసుకోవాలి, ఆలోచించడం నేర్చుకోవాలి, దొరలా ధారాళంగా ఇంగ్లీష్ మాట్లాడాలి, తనని దొరబిడ్డలా ఉన్నావురా అంటాడు అన్నయ్య. ఫారెన్ రిటర్న్ అంటాడు చిన్నన్న. ఆ రోజు తనకి బాగా గుర్తు. నాటకాలాటే లేక పని లేక ఖాళీగా ఉన్న రోజుల్లో ఒకనాడు పెద్దన్న గారు ఒక పని ఒప్పగించారు. కాంగ్రెస్లో పావలా సభ్యుల్ని చేర్పించే ఉద్యమం ధాటీగా సాగుతోంది. ఆ సభ్యుల పేర్లు, చిరునామాలు ఒక పుస్తకంలోకి ఎక్కించాలి. 1000 పేర్లు రాస్తే రూపాయి ఇస్తారు. నాగేశ్వరరావు రాత్రింబవళ్లు పనిచేసి 5000 పేర్లు రాసి 5 రూపాయలు సంపాదించాడు. సరాసరి గుడివాడ బజారుకెళ్ళిపోయాడు. ఒక సిల్కు చొక్క, ఒక సిల్కు లాగు, దొరటోపి, బూట్లు, పావలా అర్థనా పెట్టి స్వెటరు, 3.5 పెట్టి మఫ్లరు కొన్నాడు. ఇంకో పావలా అర్థనా పెట్టి 1st క్లాస్ నల్లకళ్ళ జోడు కొన్నాడు. అన్నీ అక్కడే తొడిగేసుకుని ముస్తాబై పాత బట్టలు చేత పట్టుకుని ఇంటికొచ్చాడు. ఇంటిల్లిపాది మురిసిపోయారు. గడించిన డబ్బును ఇంత చక్కగా వాడుకున్నందుకు సంతోషించారు. దొరబిడ్డలా ఉన్నాడన్నారు వాళ్ల పెద్దన్నగారు. ఫారెన్ రిటర్న్ అన్నారు చిన్నన్నగారు. చదువులేదుగా అనుకున్నాడు నాగేశ్వరరావు. తల్లి ప్రేమలో అతను ఛాన్స్ పోగొట్టుకుని ఇంటికి వచ్చినందుకు బాధపడ్డది రామబ్రహ్మంగారే. ఒక్కసారిగా నిరుత్సాహం ఆవరించిందాయన్ను. దరిమిలాను రామబ్రహ్మంగారి రైతు బిడ్డలో అవకాశం ఇప్పించాలని కూడా ఆయన చాలా ప్రయత్నించారు. అది విఫలమైంది. ఆనాడు ఆయన ఖచ్చితంగా ఒక నిర్ణయం చేసుకున్నారు. తమ్ముణ్ణి సినిమాలో చేర్పించి తీరాలి, సాధించి తీరాలి అని. నాగేశ్వరరావు పూర్తిగా వ్యవసాయ రంగంలోకి పడ్డాడు. ఒకళ్ళు ఇది చెయ్యి అని చెప్పారని కాదు, ఎవరూ ఏమీ చెప్పలేదు. అతను పొలానికి వెళ్ళాడు. అక్కడంతా పొలం దున్నితే తను ఓ నాగలి పట్టుకునేవాడు. అంతా ఆకు పీకితే తను నడ్డి వంచేవాడు. పందిరేస్తే తను పైకెక్కేవాడు. ఇలా అన్ని పనుల్లోనూ జొరబడి అన్ని కాస్తో కూస్తో నేర్చుకునేవాడు. ఇటు ఇంటి పనులు చక్కపెట్టేవాడు. కావిడి బద్ద భుజానేసుకుని నాగేశ్వరరావు చెరువుకెళ్లి నీళ్లు తెస్తూ ఉంటే ఊళ్ళో కుర్రకారు వెంటపడేవారు. ఒకప్పుడు పెద్ద కారు నిలేసేవారు. అతని నోట పాటలు పద్యాలు వినడానికి, మెడ్రాస్లో సినిమా కబుర్లు వినడానికిను. అంగలూరులో స్థానం నరసింహారావు గారు సారంగధర ఆడుతున్నారని తెలిసింది. వెళ్లి చూడాలనుకున్న నాగేశ్వరరావుకు కబురే వచ్చింది, చిత్రాంగి చెలికెత్త వేషానికి కావాలని. రామబ్రహ్మంగారే ముందరగా ఎక్కువగా ఉత్సాహపడ్డారు. తన కోరిక నాగేశ్వరరావు పొలం దున్నడం, కావడేయడం కాదు. అందుకే ఇవన్నీ ఆయనకు సుతారమూ నచ్చలేదు. నాటకం రోజున గ్రీన్ రూమ్లో అంతా వేషాలు వేసుకుంటున్నారు. నాగేశ్వరరావు కూడా వెళ్ళి నిలబడ్డాడు. రంగు పూసుకుని నుంచుంటావే అన్నాడు మేకప్ మెన్. రంగు నేను పూసుకుంటే మీరెందుకు వచ్చినట్టు అన్నాడు నాగేశ్వరరావు తణుముకోకుండా. నిర్లక్ష్యంగా ఎటో తిరిగి ఏదో పనిచేస్తూ పైమాట అన్న మేకప్ మెన్ ఉలిక్కిపడి ఈ కుర్రాడికేసి చూశాడు. పెట్ట కొంచెం పూతఘనం అన్న మాట గుర్తొచ్చింది నాగేశ్వరరావుకు. మాట తూలానేమో అనుకున్నాడు. అంతలోనే మేకప్ మ్యాన్ చిరునవ్వు నవ్వాడు. నాగేశ్వరరావుకు అందులో కోపం కనపడలేదు, హేళన కనపడలేదు. ఆయన భుజం తట్టి ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని రంగు వేయడం మొదలుపెట్టాడు. ఆయన పేరు మంగయ్య. అప్పటికే నాటక రంగం మీద సినిమాల్లోనూ కూడా ఆయనకు గొప్ప మేకప్ ఆర్టిస్ట్గా పేరుంది. కుర్రాడు నిర్భయంగా చురుగ్గా మనసుకు తోచిన మాట అన్నందుకు ఆయన నిజంగా సంతోషించాడు. ఇతనిలో ఏదో శక్తి ఉంది, పైకొస్తాడు అనిపించింది ఆయనకు. ఆ మాటే అన్నాడు. ఈయన చాలా మంచివారు అనుకున్నాడు నాగేశ్వరరావు. తను అంత మాట అన్నందుకు కోపగించక పైపెచ్చు ఆదరించి మెచ్చుకోవడమే అందుకు కారణం. తరువాతి కాలంలో మంగయ్య గారు నాగేశ్వరరావు శ్రేయోభిలాషుల్లో ముఖ్యులయ్యారు. 2-3 విషమ ఘట్టాల్లో ఆయనే అతనికి కర్తవ్యం ఉపదేశించారు. చిత్రాంగి చెలికెత్తగా స్థానం వారి పక్కన నాగేశ్వరరావు చాలా మెలకువతో నటించి అందరి చేత బాగుందనిపించుకున్నాడు. అంతకన్నా ముఖ్యం స్థానం వారే బాగుందన్నారు అని ఊరుకోలేదు. వారం 10 రోజుల తర్వాత నాగేశ్వరరావుకు కబురు చేశారు. తనకు వయసు అయిపోతుంది, తన తర్వాత మళ్లీ ఈ పాత్రల్ని నిర్వహించేందుకు ఎవరినైనా తయారు చేయాలని ఉంది. నాగేశ్వరరావులో అందుకు తగ్గ సామర్థ్యం కనిపిస్తోంది. తన బృందంలో చేరి శిక్షణ పొందుతాడా అని ఆయన ఆలోచన. ఇంకెవరన్నా అయితే ఓపిక ఉన్నా మానినా ఎగిరి గంతేసేవారు. నాగేశ్వరరావు కూడా ఆ పనే చేసేవాడు. కానీ అతనికి గురువు అంటే ఎందుకో బెదురు పట్టుకుంది. 2-3 గురువుల దగ్గర తను విద్య పేరిట చేసిన చాకరి, చెయ్యనన్న చాకరి, దానివల్ల తనకు బిరుసు ఘటం పొగరుమోతని 4 ఇచ్చిన బిరుదులు గుర్తొచ్చాయి. నిజం చెప్పి నిష్ఠూరాలు పడే పద్ధతి మీద తనకి నాటకాలు వద్దు, కీర్తి వద్దు, అందుకే వద్దు అని చెప్పేశాడు మన నాగేశ్వరరావు. స్థానం వారి సమాజంలో హార్మోనిస్ట్గా ఉంటూ వచ్చిన బుద్ధిరాజు శ్రీరామ్మూర్తి గారు కారణాంతరాల వల్ల విరమించుకున్నారు. ఆయన గుడివాడలో ఉంటూ ఒక నాటకం తయారు చేయ నిశ్చయించారు. నాగేశ్వరరావును బుజ్జగించి నచ్చజెప్పి భయం పోగొట్టి తీసుకువెళ్లారు ఆయన. విప్రనారాయణ నాటకంలో దేవదేవి పాత్రను అతనికిచ్చారు. 3 పాటు సాగింది సాధన. శ్రీరామ్మూర్తి గారు ఎంతో ఓపిగ్గా ఆపేక్షతో అతనికి అన్నీ బోధించి సాధన చేయించేవారు. ఎంత శ్రమపడ్డా అంతా నాటకానికి సంబంధించిందే అయినందువల్ల నాగేశ్వరరావు శ్రద్ధగా కృషి చేశాడు. ఆ బృందంలో అతను తప్ప మిగతా వారంతా బడిపిల్లలే. అతను పిల్లాడే కాని బడిపిల్లాడు కాదు. నాటకం ప్రజల మెప్పు పొందింది, చాలా ప్రదర్శనలు ఇచ్చారు. దేవదేవి పాత్రధారిని విశేషించి జనమంతా మెచ్చుకున్నారు. ఒకనాటి ప్రదర్శనలో నాగేశ్వరరావుకు ఒక రజత పాత్ర బహుమతి వచ్చింది. ఇచ్చిన వారి పేరు దుక్కుపాటి మధుసూదన్ రావు గారు. ముదినేపల్లిలోని ఎక్సలిసయర్ డ్రామాటిక్ అసోసియేషన్ కార్యదర్శి ఆయన. ఆయన, ఆ సంఘం అధ్యక్షుడు కోడూరి అచ్చయ్య గారు, సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావు గారు ఆనాడు నాటకం చూడ్డానికి వచ్చారు. వాళ్లు ఆడదలిచిన సాంఘిక నాటకంలో ఆడపిల్ల వేషానికి చక్కని కుర్రాడి కోసం వాళ్లు వెతుకుతున్నారు. ఫలానా కుర్రాడు చాలా గట్టివాడు, స్థానం పక్కన నటించాడు, ఒడుపులు మెలకువలు బాగా తెలుసు అని పెండ్యాల చెప్పి వారిని ఆ ప్రదర్శనకు తీసుకువచ్చారు. పెండ్యాల తల్లి ప్రేమ చిత్రానికి అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేసిన రోజుల్లో నాగేశ్వరరావుని చూశారు. అప్పటికప్పుడే వాళ్లు అతన్ని తమ సంఘంలో చేర్చుకోవాలని నిశ్చయించుకున్నారు. నీ ఖర్చులన్నీ పోను, నాటకానికి 8 రూపాయలిస్తాం అన్నారు. నాగేశ్వరరావు అన్నగారు కూడా ఒప్పుకున్నారు. 8 రూపాయలిస్తారని కాదు, పిలిచిన వారిద్దరూ బాధ్యత గల పెద్దలు. ఒకరు సినిమా నటులు కోడూరి అచ్చయ్య గారు, మరొకరు బిఏ చదువుకున్నవారు. ఆయన ఇంగ్లీష్లో యూనివర్సిటీకి ఫస్ట్ వచ్చి బంగారు పథకం అందుకున్నారట అని ఎవరో చెప్పారు. నాగేశ్వరరావు గౌరవంతో భక్తి ప్రపత్తులతో ఆయన వంక చూశాడు. ఈ సమాజంలో చేరితే ఈయన దగ్గర ఇంగ్లీషు, జాగ్రఫీ అన్నీ నేర్చుకోవచ్చేమో అని అతని ఆశ. చిన్న విరామం తర్వాత మళ్ళీ కలుసుకుందాం. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో నిదురలేచెనెందుకో తెలియరాని రాగమేదో తీగ సాగెనెందుకో తీగ సాగెనెందుకో నాలో నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో నిదురలేచెనెందుకో ప్రతి తరు ఒక వధువు పువ్వు పువ్వున పొంగెను మధువు ఇన్నాళ్ళి శోభలన్నీ ఎకట దాగెనో నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో నిదురలేచెనెందుకో తెలినురుగులే నవ్వులు కాగా సెలయేరులు కులుకుతురాగా కనిపించని వీణలేవో కదలి మ్రోగెనే నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో నిదురలేచెనెందుకో పసిడి అంచు పైట జారా పసిడి అంచు పైట జారా పయనించే మేఘ బాల అరుణ కాంతి శోక గాని పరవశించెనే నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో నిదురలేచెనెందుకో
Hi everyone, this is your playback singer Bhargavi Pillai and you're listening to Mind Media, the voice of India. Idi Bhartiya Swaram.
మన భారత ప్రజలు సుఖశాంతులతో సామరస్యంతో జీవిస్తూ కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతున్నారంటే అందుకు కారణం ఎవరు? సరిహద్దుల్ని ప్రాణాలకు తెగించి మరీ కాపలా కాసే మన వీర సైనికులు. భరతమాత సేవలో వీర మరణం పొందిన అమర జవాన్ల గాథల్ని జై జవాన్ కార్యక్రమంలో మీకోసం అందిస్తున్నాం. భారత కాలమానం ప్రకారం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3:30 to 4:30 వరకు మీ ఆర్జే భావరాజు పద్మిని మీకందించే ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్రొస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు గూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి likeusonfacebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
Mind Media, the voice of India. ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
విరామం తర్వాత వెండితెర వేల్పులు కార్యక్రమానికి శ్రోతలకి పునఃస్వాగతం అండి. ముళ్ళపూడి వారు రచించిన కథానాయకుడి కథ అనే ఈ అక్కినేని నాగేశ్వరరావు గారి ఆటోబయోగ్రఫీలో యూనివర్సిటీ విద్య అనే అంకాన్ని నేను ఇప్పుడు మీకు వినిపిస్తాను. ముదినేపల్లి ఎక్సెల్సియర్ డ్రమాటిక్ క్లబ్ ఆరంభంలో ఉత్త క్లబ్బు. అనేక తెలుగు సాంస్కృతిక సంస్థల్లో లాగే అక్కడ చీట్లాట ఎక్కువగా ఉండడంతో ఊళ్ళో పెద్దలు కుర్రాళ్ల మేలు కోరి నాటకాల వంటి కార్యక్రమాలు ఆరంభిస్తే మంచిదని నిశ్చయించారు. అప్పట్లో జయంతి జయపాల అనే నాటకం ఒకటి ఆడారు. కొద్ది రోజుల తర్వాత ఎక్సెల్సియర్ క్లబ్కు కోడూరి అచ్చయ్య గారు, దుక్కిపాటి మధుసూదన్ రావు గారు అధ్యక్ష కార్యదర్శులై సాంఘిక నాటకాలు ప్రదర్శించ సంకల్పించారు. తెలుగు తల్లి అనే నాటకం వేశారు. తర్వాత ఆశాజ్యోతి అనే అభ్యుదయ నాటకం తీసుకున్నారు. అందులో నాయక పాత్రకు చక్కని కుర్రాడు కావలసి వచ్చాడు. విప్ర నారాయణలో దేవదేవిని చూశాక ఆమెను ఎన్నుకున్నారు. బుద్ధిరాజు శ్రీరామ్మూర్తి గారితో మాట్లాడి నాగేశ్వరరావుని తీసుకువెళ్లడం కోసం ఒకనాడు అధ్యక్ష కార్యదర్శులు సంగీత దర్శకుడు పెండ్యాల వెళ్లారు. లోపల రిహార్సల్ జరుగుతోంది. నాగేశ్వరరావు అప్పుడే ఏదో డైలాగులు చెప్పి కూర్చోబోతున్నాడు. అతన్ని చూడగానే మధుసూదన్ రావు గారికి ఆశ్చర్యం వేసింది, నవ్వు కూడా వచ్చింది. అతను సిల్కు చొక్కాతో పాటు లాగు కూడా అదే సిల్కుతో కుట్టించేసుకున్నాడు. సిల్కు పిచ్చి అనుకున్నారాయన. నాగేశ్వరరావు కూర్చోబోతున్నాడు. గురువుగారు కంగారుగా గరంగా ఉండునాయనా అంటూ తువ్వాలు నేల మీద పరిచారు. శిష్యుడు దర్జాగా అందిమీద కూర్చున్నాడు. వన్స్ మోర్ అనుకుని వచ్చిన పెద్దలు ఆశ్చర్యపోయారు. ఎక్సెల్సియర్ క్లబ్కు తీసుకువెళ్ళాక మధుసూదన్ రావు గారు, అచ్చయ్య గారు కూడా ఈ కొత్త హీరోయిన్ని ఎంతో మర్యాదగా చూశారు. ఎంతగానో ముద్దు చేశారు. అతడి సరదాలన్నీ తీర్చారు. ముద్దు ముచ్చట్లెంత చక్కగా గొప్పగా ఉండేవో శిక్షణ అంత కఠినంగా ఉండేది. అప్పుడు ఆశాజ్యోతి అనే సాంఘిక నాటకం తీసుకున్నారు. సాధన రోజుకి 18 గంటలు సాగేది. రాత్రి 12 గంటల దాకా డైలాగులు కంఠస్థం చేసి నటన రిహార్స్ చేసి అలసి పడుకున్న హీరోయిన్ నాగేశ్వరరావును తెల్లారగట్ల 4 గంటలకల్లా లేపేవాడు హీరో ప్రభాకర్ రావు. కొంతసేపు డైలాగులు, తర్వాత పాటలు సాధన చేసేవారు. ఇదెందుకొచ్చిన యాతన భగవంతుడా అని విసుక్కుని పారిపోదాం అని నిశ్చయించుకునేంతగా సాధన చేయించారు. నటన విషయంలో అచ్చయ్య గారు సారథ్యం వహించేవారు. ఆయన నటించి చూపేవారు. మధుసూదన్ రావు గారు సమగ్రంగా విమర్శన చేసి సరైన మార్గం బోధించేవారు. డైలాగుల విషయంలో అడపాదడపా దైతా గోపాలం గారు వచ్చి సలహాలు చెప్పేవారు. 6 మాసాల సాధనతో నట బృందం అంతా ఆరితేరారు. ప్రాంప్టింగ్ అంటే తెర వెనక నుంచి అందివ్వడం అనవసరమైపోయింది. ప్రతి నటుడికి నాటకం అంతా కంఠతా వచ్చు. స్టేజ్ మీద ఎవరైనా ఒకవేళ డైలాగు మర్చిపోయినా పక్క నటుడు అందించే స్థితిలో ఉండేవాడు. ఆ నాటికా బృందంలో నాటకం అతి క్షుణ్ణంగా వచ్చింది నాగేశ్వరరావుకి. సాధన ఫలితంగా తొలి ప్రదర్శనం అత్యంత ప్రశంసనీయంగా జరిగింది. నాటకం హిట్ అయింది. చుట్టుపక్కల ఊళ్లల్లో ప్రదర్శనలు ఇవ్వసాగారు. సమాజం ఆఫీసును ముదినేపల్లి నుంచి గుడివాడకు తరలించారు. నాగేశ్వరరావు తల్లిగారిని గుడివాడకు తీసుకువచ్చాడు. నే చెప్పలే, మనవాడు పైకి వస్తాడని అన్నారు రామబ్రహ్మం గారు సగర్వంగా. నాగేశ్వరరావుకు మంచి పేరొచ్చింది. అతని వల్ల ఎక్సెల్సియర్ క్లబ్కు పేరు వచ్చింది. తర్వాత మరి 2 నాటకాలు సత్యాన్వేషణం, తెలుగు తల్లి కూడా ప్రదర్శనలిచ్చారు. వ్యాపార రీత్యా లభిస్తున్న విజయాన్ని పురస్కరించుకొని ముదినేపల్లి క్లబ్ ఈ విధంగా గుడివాడ వచ్చి తాలూకా తిరిగి పొలిమేర దాటి జిల్లా అంతా తిరిగింది. కాంట్రాక్టు నాటకాలు గందరగోళం అవుతూ ఉన్న రోజుల్లో ఇంత క్రమశిక్షణతో ఇంత కట్టుదిట్టంగా వీరు ప్రదర్శనలు ఇస్తున్నందువల్ల ఇతర జిల్లాల నుండి కూడా విరివిగా ఆహ్వానాలు వచ్చాయి. దాదాపు 3 సంవత్సరాల పాటు ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈ బృందం పర్యటనలు చేసింది. అన్నిటా నాగేశ్వరరావుకు ఏ క్లాస్ హీరోయిన్ అన్న పేరు వచ్చింది. సాంఘిక నాటకాలలో స్త్రీ పాత్రలను ఇంత అద్భుతంగా మొగాడి గుండె జల్లుమనేలా నటించటం అతనికే చెల్లిందని అంతా ప్రశంసించారు. తణుకులో ఒకసారి ఆశాజ్యోతి ప్రదర్శనం కాగానే ఇద్దరు పెద్ద మనుషులు గ్రీన్ రూమ్ దగ్గరకు వచ్చారు. హీరోయిన్ ఎక్కడండి అన్నారు ఆతృతగా. డ్రెస్ చేంజ్ చేసుకుంటోంది. ఏం అన్నారు మధుసూదన్ రావు గారు. ఏమన్నారు కుంటోందా అంటే ఆవిడ ఆడదేనా అన్నాడు ఒక ఆయన కంగారుగా. ఆవిడ ఆడది కాకపోతే ఆయన అవుతాడా అన్నారు చమత్కారి మధుసూదన్ రావు గారు నవ్వి. అయ్యా సరిగ్గా చెప్పండి, నాటకంలో హీరోయిన్ వేసిన అమ్మాయి అదే, హీరోయిన్ వేసిన మనిషి మగాడని నేను, కాదని నా మిత్రుడు వాదించుకొని 100 రూపాయలు పందెం కట్టాం, దయచేసి చెప్పండి అని వారు అభ్యర్థించారు. మగాడని మీరెందుకు అనుకున్నారు అని అడిగారు మధుసూదన్ రావు గారు. అదా, అంత చక్కని ఆడపిల్ల నిజంగా అమ్మాయే అయితే నాటకాలకి రాదు కదా అని వాళ్ళ సందేహాన్ని వాళ్ళు బయటపెట్టారు. ఏమండి బసకు వెళ్దామా అంటూ యువతలకి వచ్చాడు నాగేశ్వరరావు. పందెం వేసుకున్న వారిలో ఒక ఆయన నాగేశ్వరరావును పరీక్షగా చూసి షేక్ హ్యాండ్ ఇచ్చి రెండో చేత్తో జేబులోంచి 100 రూపాయల కాగితం తీసి తన మిత్రుడికి ఇచ్చుకున్నాడు. దాదాపు 3 ఏళ్లు హాయిగా అద్భుతంగా ఆనందమయంగా సాగిపోయాయి. పల్లెటూరి బయటకు పట్నవాసపు నాజూకుతనం అబ్బింది. చదువు సంస్కారం చాలక కేవలం ప్రతిభతో కష్టపడే ఇచ్చతో మాత్రం బొగ్గులో వజ్రంలా నివురు కింద నిప్పులా మచ్చచాటు చంద్రుడిలా ఉన్న పల్లెటూరి ముతక ఖద్దరు కుర్రాణ్ణి చలవ చేసి సాపుతీర్చిన చలవ ఎక్సెల్సియర్ సమాజానిది. అందులో ముఖ్యంగా మధుసూదన్ రావు గారిది. ఆయన నాకు మా అన్నయ్య తర్వాత అన్నగారంతటి వారయ్యారు. ఆ సంస్థే నాకు మిడిల్ స్కూలు, హై స్కూలు, కాలేజీ. నాకే కాదు ఆనాటి మా బృందం అందరికీ అది విశ్వవిద్యాలయం అయింది అంటాడు నాగేశ్వరరావు కృతజ్ఞతాపూర్వకంగా. అక్కడే నాగేశ్వరరావు డైలాగులు చక్కగా చెప్పడం నేర్చుకున్నాడు. అక్కడే మితి తప్పని నటన నేర్చుకున్నాడు. అక్కడే విమర్శని ఖండనని స్వీకరించి తప్పులు దిద్దుకోవడం అలవర్చుకున్నాడు. తరువాతి కాలంలో అతని జీవితం అంతటినీ ప్రభావితం చేసిన క్రమశిక్షణ, ప్రపంచ జ్ఞానం గడించాడు. సంస్కారం సంపాదించుకున్నాడు. ఉత్తముడు, ప్రతిభాశాలి, సుసంస్కృతుడు అయిన మిత్రుడిని, మరొక అన్నను, గురువును సంపాదించుకున్నాడు. మధుసూదన్ రావు గారు అతన్ని తల్లిలా పెంచారు, అత్తగారిలా సాధించారు, తండ్రిలా దండించారు, యజమానిలా బెదిరించారు, శత్రువులా హింసించారు, అతని ప్రతిభకు సేవకుడై మన్నన చేశారు. నాగేశ్వరరావు కూడా ఆయన మాటను శిరసావహించేవాడు. ఆయన మాటను ఎదిరించి వాదించటం కూడా ఆయన దగ్గరే నేర్చుకున్నాడు. నాగేశ్వరరావు, నూనె మంచిది కాదు, తిరుగుమూత పెట్టినవి ఎక్కువ తినకు, చూడు సోడా వద్దు కంఠం పాడవుతుంది, కిళ్ళి కుర్రాళ్లకు తగదు నాలిక బండబారుతుంది, ఇడ్లీలో కొబ్బరి పచ్చడి వద్దోయి కంఠం పాడవుతుంది, హార్లిక్స్ తాగు సత్తువ వస్తుంది, ఇలా చెప్పేవారట. నాగేశ్వరరావు నియమాలన్నీ పాటించాడు. ఇడ్లీలో చక్కెర వేసుకుని తినేవాడు. ఎప్పుడైనా ఏ బజార్లోనో ఏ సినిమా హాల్ దగ్గరో చక్కని పిల్ల కనిపించి నాగేశ్వరరావు ఆమె వంక చూస్తున్నట్టు కనిపిస్తే క్షణంలో అతనికి టెంకిచెల్లా తగిలేది. నాటకాల వాళ్ళకి నీతి నియమాలు లేవని, వ్యసనపరులని పేరుంది. నీకు అలాంటి చెడ్డ పేరు కావాలా అని గద్దించేది మధుసూదన్ రావు గారి కంఠం. అంతటి క్రమశిక్షణ ఆయనది. బృందంలోని మిగతా నటుల విషయంలో కూడా అంత ఖచ్చితంగానూ ఉండేవారాయన. 4 రోజుల్లో నాటక ప్రదర్శనం ఉంది అంటే వివాహితులైన నటులందరినీ రాత్రిళ్లు సంఘభవనంలోనే వచ్చి పడుకోమనేవారాయన. నాటకంలో ముఖాలు చైతన్యవంతంగా, ఉత్సాహభరితంగా కనపడాలంటే, కంఠం నీరసించిపోకుండా, అపశృతులు రాకుండా పాట రావాలంటే కొన్ని నియమాలుండాలని ఆయన వాదం. బృంద సభ్యులు ఆ వాక్యాల విలువ గుర్తెరిగి వాటిని గౌరవించేవారు. ఆ రోజుల్లో ఇటువంటి సూత్రాలు, చర్చలు ఎన్నో విని ఆకలించుకున్నాను. వాటిని సినిమా జీవితంలో ఈనాటికి అమలు జరుపుతున్నాను అని చెప్పేవారు నాగేశ్వరరావు గారు. ఆయన 140 పౌండ్ల బరువు హెచ్చు తగ్గులు లేకుండా నిలుపుకొచ్చేవారు. దేహం అంతా ఆయన అజమాయిషీలో ఉండేది. ఎప్పుడైనా జ్వరం వచ్చి లంగనం చేసినప్పుడు 1 పౌండ్ తగ్గడం, చేతిలో 1 పౌండ్ రాయి పట్టుకు బరువు తూచుకున్నప్పుడు 1 పౌండ్ పెరగడం తప్పించి అన్నేళ్లు అతను అదే బరువుతో తూగేవారు. ఆయన కీర్తి, బాధ్యత, బరువు పెరిగింది, పన్నుల బరువు పెరిగింది. ఆయన్ని సహేతుకంగా, నిర్హేతుకంగా, అక్రమంగా, సక్రమంగా, క్రూరంగా విమర్శించిన పత్రికల పుటల బరువు పెరిగింది. ప్రేమతో, దురభిమానంతో, పక్షపాతంతో, భయంతో, ఆశతో, నిష్పక్షపాత బుద్ధితో ప్రశంసించిన పుటల బరువు పెరిగింది. బహుమతుల బరువు పెరిగింది. సన్మాన పత్రాల బరువు పెరిగింది. అతని ఆత్మవిశ్వాసం బరువు పెరిగింది. పొగరు బరువు పెరిగింది. పరువు బరువు పెరిగింది. విగ్రహం బరువు మాత్రం పెరగలేదు. కారణం, అతని క్రమశిక్షణ నియమనిష్టలు. నేను కడుపు నిండేలా ఆయాసం వచ్చేలా భోజనం చేసి 10 ఏళ్ళయింది అని చెప్పేవారట అప్పట్లో. నటుడికి ఒళ్ళు స్వాధీనంలో ఉండాలంటే ఆహారం అదుపులో ఉండాలని అందరికీ తెలుసు. కానీ జిహ్వ చాపల్యాన్ని నిగ్రహించే కొద్ది మందిలో ఈయన కూడా ఒకరు. మాంసాహారం పరిమితంగా తినేవారు. ఆకుకూరలు, కాయగూరలు, పప్పు ప్రధానాహారం. అవకాశాలు ఆశపెట్టి ఎంత ఆకర్షించినా ఏ వ్యసనంకేసి కన్నెత్తి కూడా చూడలేదు, కన్నెత్తకుండా కూడా చూడలేదు. ఈ నిగ్రహం అంతా ఎక్సెల్సియర్ సమాజంలో క్రమశిక్షణలోంచి నాగేశ్వరరావు గారికి వచ్చింది. మరిన్ని విశేషాలను ఒక చిన్న విరామం తర్వాత చెప్తాను. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఈ పగలు రేడిగా పండు వెన్నెలగా మారినదేమి తెలి, ఆ కారణమేమి తెలి. వింత కాదు నా చెంతనున్నది వెండి వెన్నెల జాబిలి, నిండుకున్న మిజాబిలి. తొణికే చిరునవ్వు వెందుకు పెదవుల మీదికి రా నీవు, మనసున తొణికే చిరునవ్వు వెందుకు పెదవుల మీదికి రా నీవు. పెదవి కదిపితే మదిలో మెదిలే మాట తెలియునని మా నీవు. వెండి వెన్నెల జాబిలి, నిండుకున్న మిజాబిలి. కన్నులు తెలిపే కథల నెందుకు రెప్పలాచి ఏ మాచేవు, కన్నులు తెలిపే కథల నెందుకు రెప్పలాచి ఏ మాచేవు. చెంపలు పూచే చెంపులు నాతో నిజము తెలుపునని దడితేవు. వెండి వెన్నెల జాబిలి, నిండుకున్న మిజాబిలి. అలుక చూపి అటువైపు తిరిగితే అగుపడదనుకొని నవ్వేవు, అలుక చూపి అటువైపు తిరిగితే అగుపడదనుకొని నవ్వేవు. నల్లని జడలో మల్లె పూలు నీ నవ్వున కద్దము చూపేను. వెండి వెన్నెల జాబిలి, నిండుకున్న మిజాబిలి.
Namaste, this is Bhuvika. Now you are listening to my media, the voice of India.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా, వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రం వాషింగ్టన్ డిసి, కేపి కనకప్రసాద్ ఫ్రం ఆల్బనీ న్యూయార్క్, and VB Venkata Bhamidipati from Washington DC. Stay tuned all the time to Mind Media and Guruvaram nadu matram marchipokandi Techie Talk.
Mind Media YouTube channel. Technology entaga edigindi సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
వెండితెర వెలుపులు కార్యక్రమానికి శ్రోతలకు పునఃస్వాగతం. ఎక్సెల్సియర్ సమాజంలో పనిచేసిన రోజులే అక్కినేని నాగేశ్వరరావు పాలిటి విద్యార్థి జీవితపు రోజులు. అల్లరి చేస్తూ, ఆడుకుంటూ, చదువుకుంటూ, నాటకాలాడుతూ, వేస్తూ, ప్రదర్శనానికి 8 రూపాయలు గడించి దాస్తూ 3 ఏళ్లు వృద్ధి చెందాడు నాగేశ్వరరావు. నా జీవితంలో మధురాతి మధురమైన కాలం అది. అదంతా ఒక కళ అంటారు నాగేశ్వరరావు ఎప్పుడైనా ఆ చర్చ గురించి ఎవరైనా ప్రస్తావిస్తే. కళలన్నీ ఎప్పుడో అప్పుడు మెలకువలోకి కరిగిపోవాల్సినవే కదా. నాగేశ్వరరావు అదృష్టం ఏమిటంటే అతను ఒక కళలోంచి మరొక మధురమైన కళలోకి మేలుకొన్నాడు. ఎక్సెల్సియర్ బృందం ఒకనాడు తెనాలిలో నాటక ప్రదర్శన ముగించుకుని గుడివాడకు వెళ్తున్నారు. బెజవాడ స్టేషన్లో రైలు కోసం ఆగారు. కుర్రాళ్లంతా హుషారుగా కబుర్లు చెబుతూ పాటలు పాడుతూ కూర్చున్నారు. ప్లాట్ఫామ్ మీద తిరుగుతున్నారు. తడతలలాడే గుండుగల ఒక పెద్ద మనిషి, ఇంకో దళసరి కళ్ళద్దాలైనా కూడా ఆ ప్లాట్ఫామ్ మీదనే తిరుగుతున్నారు. నాగేశ్వరరావు ఆ పెద్ద మనిషికేసి చూసి, ఈయన సినిమాలో వేషం వేస్తే బాగుంటుంది అన్నాడు మిత్రులతో. నువ్విస్తావా అన్నాడు ఒకడు. నిజమే, నేను ప్రొడ్యూసర్ని కాను, డైరెక్టర్ని కాను, ఆఖరికి సినిమా యాక్టర్ని కూడా కాను, అయినా ఎందుకో అలా అనిపించింది అన్నాడు నాగేశ్వరరావు నవ్వి. ఇంచుమించు అదే క్షణంలో ఆ పెద్ద మనిషి కూడా ఈ కుర్రాడి వంక చూసి ఆ మాటే అనుకున్నాడు, ఇతను సినిమాలో వేస్తే బాగుండును అని. ఇంకో మాట కూడా చేర్చి అనుకున్నాడు ఆయన, ఇతను మన పిక్చర్లో హీరో వేస్తే బాగానే ఉంటాడు అని. అలా అనుకుందుకి ఆయనకి అధికారం ఉంది, అర్హత ఉంది. ఆయన సినిమా నిర్మాత, డైరెక్టరు, ప్రతిభా పిక్చర్స్ అధిపతి. ఆయన పేరు ఘంటసాల బలరామయ్య గారు. బాబు ఇలారా అన్నారు బలరామయ్య గారు. అల్లరి కుర్రాడు నాగేశ్వరరావు ఆయన కేసి వింతగా చూసి దగ్గరకు వచ్చాడు. సినిమాలో వేషం ఇప్పిస్తావా అని ఆయన అడుగుతాడేమో, చూద్దాం అని చెబుదాం అనుకున్నాడు. ఎవరు మీరంతా, స్టూడెంట్సా అన్నారు కెమెరామ్యాన్ శ్రీధర్ గారు. కాదండి, డ్రామా ట్రూప్ అన్నాడు నాగేశ్వరరావు గొప్పగా. ఓహో, నువ్వు వేషాలు వేస్తావా? హీరోయిన్ వేషం అన్నాడు నాగేశ్వరరావు ఇంగ్లీష్లో. అతనికి ఇంగ్లీష్ నేర్చుకోవాలని, ధారాళంగా మాట్లాడాలని వెర్రి ఊపలాటం ఉండేది. మధుసూదన్ రావు గారిని రోజు కోరేవాడు. ఆయన పిల్లలందరినీ పోగేసి జాగ్రఫీ, రాజకీయాలు, సారస్వతం గురించి ఏవో చెబుతూ ఉండేవాడు. ఇప్పుడు నీకు ABCDలో ఆరంభిస్తే అయినట్టే అని ఆ ఒక్కటి ఆయన ఉపేక్షించారు. మీరానాడే శ్రద్ధ పెట్టి చెప్పి ఉంటే ఈనాడు నాకది ఎంతో ఉపయోగపడేది అనేవాడు నాగేశ్వరరావు. ఆ తర్వాత అతను చాలా మంది పట్టభద్రుల కన్నా ధారాళంగా, చక్కగా ఇంగ్లీష్ మాట్లాడేవారు, చదివేవారు. అయినా అతనికి ఆ బాధ పోలేదు. ఓహో, లైక్ టు యాక్ట్ ఇన్ ఫిలిమ్స్ అన్నారు బలరామయ్య గారు. నాగేశ్వరరావు అదిరిపడ్డాడు. ఆయన పరిహాసం ఆడటం లేదు. ఎస్ అన్నాడు ధైర్యంగా. ఎవరితో మాట్లాడాలి అన్నారు బలరామయ్య గారు వెంటనే. మా ట్రూపు వాళ్ళున్నారు, మా అన్నగారున్నారు, వాళ్ళు ఒప్పుకుంటే వస్తాను. సరే, 2-3 రోజుల్లో వస్తాం అన్నారు బలరామయ్య గారు. ఆయన తమ కొత్త చిత్రం సీతారామ జననంలో దశరథుడి పాత్రకు డివి సుబ్బారావు గారిని ఆహ్వానించడం కోసం పందరు వెళ్తున్నారు. నాగేశ్వరరావును రామ లక్ష్మణులలో ఒక పాత్రకు ఎన్నుకోవాలని ఆయన ఉద్దేశం. ఆయన బందర్ నుండి వచ్చేలోగా గుడివాడలో, వెంకటరాఘవాపురంలో తీవ్రంగా చర్చలు జరిగాయి. రామబ్రహ్మం గారు బ్రహ్మానంద పడిపోయారు. చిరకాలంగా ఎదురు చూస్తున్న అవకాశం వచ్చింది కాబట్టి తక్షణం వెళ్లాలన్నారు. మధుసూదన్ రావు గారికి తొందరపాటు తగదనిపించింది. అర్భకుడు ఆడవేషాలు వేస్తున్నవాడు తొందరపడి వెళ్లి హీరో వేషానికి ఒప్పుకుంటే ఈ మార్పుకి చాలా అవస్థపడవలసి వస్తుంది. కొంచెం ఆగి ఇంకో మంచి కంపెనీ వీలైతే సాంఘిక చిత్రం చూసుకుని అందులో ప్రయత్నించాలని ఆయన వాదం. మరొక విషమ ప్రశ్న కూడా ఉంది. నడుస్తున్న నాటక సమాజం ఏమయ్యేటట్టు? అది వృత్తి కావడానికి, నాటకాలు ప్రజాదరణ పొందడానికి ముఖ్య కారణాలలో నాగేశ్వరరావు నటన మొట్టమొదటిది. ఇప్పుడు అతను సినిమాకి వెళ్ళిపోతే ఈ బృందం, ఈ సంస్థ ఇవన్నీ ఏం కాను అన్నది సమస్య. కొందరు మిత్రులు అవునన్నారు, కొందరు కాదన్నారు. నాగేశ్వరరావుకు ఎటూ పాలుపోలేదు. మేకప్ ఆర్టిస్ట్ మంగయ్య గారిని సలహా అడిగాడు. ఆయన పరిస్థితి పరిశీలించి భవిష్యత్తును సూచనగా వివరించారు. నాగేశ్వరరావుకు ఇప్పుడు 19వ సంవత్సరం. లేత విగ్రహం కాబట్టి ఈనాడు స్త్రీ పాత్రల్లో రాణిస్తున్నాడు. ఇంకో 7 మహా అయితే ఏణర్థం తిరిగేసరికి శరీరం శారీరం కూడా మారతాయి. విగ్రహం బిరుసైతే నాగేశ్వరరావు ఎంత నటించినా మగరాయుడు ఆడంగి వేషం వేశాడనే ప్రమాదం వస్తుంది. కంఠస్వరం కూడా విరిగి మంద్రం అవుతుంది. అది తప్పదు. అప్పుడు పాట బాగుండదు. పోతే రాను రాను ఆడపిల్లలు నాటక రంగానికి మరింతగా రాగల అవకాశాలున్నాయి. అందువల్ల క్రమేపీ మగవాడు ఆడవేషం కట్టే అవసరం ఉండదు. కాబట్టి ఈ నాటక రంగం నుండి తప్పుకోవడం ఇవాళ కాకపోతే రేపైనా తప్పదు. మంచి అవకాశం వచ్చినప్పుడు సినిమాలో చేరిపోతే మొదట అవస్థపడ్డా, ఎదురు దెబ్బలు తిన్నా భవిష్యత్తులో కొత్త దారి దొరుకుతుంది. ఎప్పుడో అప్పుడు అందులో పైకి రావచ్చు, నాగేశ్వరరావు ఆలోచించుకున్నాడు. వెళ్తాను అన్నాడు ఖచ్చితంగా. మధుసూదన్ రావు గారు కూడా అప్పటికే ఆ అభిప్రాయానికి వచ్చారు. కాని నాగేశ్వరరావు సినిమాలో దెబ్బతిన్నా అతనికి ఇబ్బంది రాకుండా ఒక కట్టుదిట్టం చేసి ఉంచారాయన. మర్నాడు బలరామయ్య గారు రావటం, సంప్రదింపులు జరగడం, నెలకు 250 రూపాయల జీతం మీద నాగేశ్వరరావుని బుక్ చేయడం జరిగింది. రాముడు గాని లక్ష్మణుడు గాని వెయ్యవలసి ఉంటుందన్నారు. లక్ష్మణ పాత్రధారి కోసం కూడా వెతుకుతున్నాను. ఆ దొరకబోయే చిన్నవాడు చిన్న పాత్రవాడైతే ఇతను రాముడు, కాకపోతే లక్ష్మణుడు అని చెప్పారు. నాటక సంఘం పూర్తిగా దెబ్బతినకుండా ఒక ఏర్పాటు చేశారు మధుసూదన్ రావు గారు. నెలకి 20 రోజులు మద్రాసులో ఉండి సినిమా పని చేయడం, 10 రోజులు గుడివాడకు వచ్చి నాటకాలు వేయడం. మధుసూదన్ రావు గారిని కొందరు మిత్రులు, క్లబ్ అభిమానులు, నట బృందంలో కొందరు విమర్శించారు. మీరు నాగేశ్వరరావులు ఇద్దరినీ పంపేసి, అంటే పెండ్యాల నాగేశ్వరరావు గారు అప్పటికే ఒక చిత్రానికి సంగీత దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది, ఇలా నాగేశ్వరరావులు ఇద్దరిని పంపేసి సమాజానికి అన్యాయం చేశారు అని కొందరు విమర్శించారు. మనది వ్యాపార సంస్థ కాదు, మనందరి కాలక్షేపానికి ఇది చేస్తున్నాం. మనకిది వృత్తి కూడా కాదు, ఉపాధి వేరే ఉంది. అక్కినేని నాగేశ్వరరావుకి, పెండ్యాల నాగేశ్వరరావుకి ఇదే బతుకు తెరువు కాబోతుంది. రేపు మనకి ఇబ్బందులు వచ్చి సమాజం ఎత్తేస్తే వాళ్ళకి ఉపాధి ఎవరు చూపిస్తారు అన్నారాయన. నెలకి 10 రోజులు వచ్చి పనిచేస్తాడు కదా అని సరిపెట్టుకున్నారంట. కానీ మద్రాసు వెళ్ళాక నాగేశ్వరరావు తిరిగి రావటానికి వీలు కానూ లేదు, అతను రానూ లేదు. కొద్ది రోజుల తర్వాత ఎక్సెల్సియర్ డ్రామాటిక్ క్లబ్ ఆగిపోయింది. ఈ ఘట్టంలోనే నాగేశ్వరరావులో కథానాయకుడు తొలిసారిగా మేల్కొన్నాడు. నాటి వరకు అతను పెద్దలు ఎటు వెళ్లమంటే అటు వెళ్ళాడు, ఏం చెప్తే అది చేస్తూ వచ్చాడు. తనకి చదువు మీద ఆసక్తి ఉన్నా నాటకాల మీద కష్టపడి కృషి చేశాడు. ఎక్సెల్సియర్ క్లబ్ జీవితం అతనికి నువ్వు నటుడివి కాబోతున్నావు, నీకు ఇదే దారి అని ఖాయంగా చెప్పింది. ఇంకా బడి చదువుకుందుకి అవకాశం ఎలాగా లేదన్న సంగతి తెలుసుకోమని హెచ్చరించింది. తను నటుడే కాబోయే పక్షంలో ఎక్కడా అన్న ప్రశ్న ఇప్పుడు ఎదురైంది. పెద్దల చర్చలు, నిర్ణయాలు ఒక వంక జరుగుతూ ఉండగా తొలిసారిగా తను ఆలోచించుకున్నాడు స్వతంత్రంగా. మంగయ్య గారి సలహా విని మళ్లీ ఆలోచించుకున్నాడు. తను సినిమాలో విఫలుడైతే నాటక రంగం మీద ఆస్కారం తిరిగి దొరకకపోవచ్చు. ఇప్పుడు స్టేజ్ని వదలకపోయినా 2 ఏళ్లలో ఆ పరిస్థితి రావచ్చు అని తన మిత్రుడు అన్న మాట అతనికి నచ్చింది. మధుసూదన్ రావు గారు చెప్పింది రాగల ప్రమాదం గురించిన హెచ్చరిక, మంగయ్య గారు చెప్పింది భవిష్యత్తును గురించిన ఆశ. నే వెళ్తాను అని నిశ్చయించుకున్నాడు. పైగా వచ్చింది చిన్న వేషం కాదు. అవధులు, అవకాశాలు, శక్తి, సామర్థ్యం ఏ పాటి ఉన్నా ఆ వేషం పేరు హీరో అంటారు. మొదటి ఛాన్సు హీరో దొరకడం అదృష్టమే. తమ్ముడు సినిమా హీరో అవుతున్నందుకు రామబ్రహ్మం గారు ఎంత సంతోషించారో మరొకందుకు అంత భయపడ్డారు. సినిమా అంటే డబ్బు తిరిగే చోటు, బుద్ధులు విచ్చలవిడిగా పరిగెత్తే ప్రమాదం ఉంది. తమ్ముడి మంచితనం పట్ల, రుజువర్తనం పట్ల ఆయనకి ఎంత గురి ఉన్నా కీడంచి మేలంచక తప్పదు. పైగా సినిమాలో చేరాక సినిమా వాడికి పిల్లనెవరిస్తారు అనే రోజులు అవి. అందువల్ల తక్షణం తమ్ముడికి వివాహం చేసి మరీ పంపాలని నిశ్చయించారు. రామబ్రహ్మం గారు సంబంధాలు వెతికారు. తమ అంతస్తుకు ఇంకో మెట్టు పైనే ఉన్న సంబంధం ఒకటి చూశారు. వెళ్లి పిల్లని చూద్దామన్నారు. మధుసూదన్ రావు గారు తొందర పడద్దన్నారు. ముందు పెద్దలు వెళ్లి చూసి మంచి చెడ్డలు కనుక్కుని ఆ పైన పిల్ల ఫోటో వరుడికి చూపించాలని, అన్ని నచ్చిన తర్వాత వెళ్లి పిల్లని చూసి ఖాయపరుచుకోవడం మంచిదని ఆయన అన్నారు. ప్రతి విషయాన్ని అందరి వైపు నుండి దూరదృష్టితో ఆలోచించటం ఆయన స్వభావం. ఎవరి వల్ల ఎవరికి బాధ కలగకూడదు. రేపు నువ్వు వెళ్లి పిల్లని చూసి నచ్చలేదని వచ్చేస్తే వాళ్ళు ఇబ్బంది పడతారు. పిల్ల నచ్చకపోవడానికి కారణాలేమిటి అన్న చర్చ ఊళ్ళో అందరూ ఆరంభిస్తారు. పెళ్లి కావలసిన ఆడపిల్లకది శ్రేయస్కరం కాదు అన్నారాయన. నాగేశ్వరరావుకు ఆ మాట నచ్చింది. ఆ మాటే అన్నగారితో అన్నాడు. నీకెవరు అన్నా, నేనా ఆయన అన్నాడాయన ఉద్రిక్తుడై. నాగేశ్వరరావు తల వంచుకున్నాడు. పెద్దన్నగారు తనకి అన్నే కాదు, తండ్రిగా, గురువుగా, దైవంగా గౌరవిస్తాడు తను. ఆయన ఆపేక్ష హద్దులెరగదు. తన ఇంటికి తమ్ముడు వస్తే తను కింద పడుకుని తమ్ముడికి మంచం మీద పక్క వేసి పడుకోబెట్టేవారాయన. ఆయన్ని తిరస్కరించడం తన ఉద్దేశం కాదు. నాగేశ్వరరావు తల వంచాడు. అన్నదమ్ములిద్దరూ గూడు బండి కట్టించుకుని పెళ్లి చూపులకి వెళ్లారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఒక చిన్న విరామం తర్వాత నేను మీకు చెప్పేస్తాను. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మేఘమాలా నీలాల మేఘమాలా తల్లగరావేలా మెల్లగరావేలా తల్లగరావేలా మెల్లగరావేలా వినీలా మేఘమాలా వినీలా మేఘమాలా నిదురపోయే రామచిలుక నిదురపోయే రామచిలుక వెదిరిపోతుంది కళా చెదిరిపోతుంది చల్లగరావేలా మెల్లగరావేలా ప్రేమసీమలలో చెరించే బాటసారి ఆగవోయి ప్రేమసీమలలో చెరించే బాటసారి ఆగవోయి పరవశంతో ప్రేమ గీతం పాడబోకోయి పరవశంతో ప్రేమ గీతం పాడబోకోయి నిదురపోయే రామచిలుక నిదురపోయే రామచిలుక వెదిరిపోతుంది కళా చెదిరిపోతుంది చల్లగరావేలా మెల్లగరావేలా
ఆశల నేను మీ చిత్ర అండ్ యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
పాత నుంచి కొత్త దాకా మస్త్ జబర్దస్త్ సినిమా ముచ్చట్లు వింటూ మంచి మంచి సినిమా పాటల్ని మాతో కలిసి పాడాలనుకుంటున్నారా? అయితే లేటెందుకు, సింగ్ ఎలాంగ్ షోకి డైల్ చేయండి. మీకు నచ్చిన పాటల్ని సింగర్ శిశిరాతో కలిసి పాడండి. భారత కాలమానం ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 7:30 to 8:30 వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలో అస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
విరామం తర్వాత మైండ్ మీడియా శ్రోతలకు వెండి తెర వెలుపులు కార్యక్రమానికి పునఃస్వాగతం అండి. నాగేశ్వరరావు గారు అన్నగారి ఆజ్ఞకు తల వంచారు. అన్నదమ్ములిద్దరూ గూడుబండి కట్టించుకుని పెళ్లి చూపులకి వెళ్లారు. అమ్మాయి అందచందాలకు, కుటుంబం గౌరవ ప్రతిష్టలకు, సంప్రదాయానికి ఏ విధమైన లోటు పెట్టడానికి వీల్లేదు. అమ్మాయి మాత్రం ఎత్తరి. ఆమె ముందు నాగేశ్వరరావుని చూస్తే వరహీనం అనిపిస్తుంది. అతనికి అన్నగారికి కూడా అదే అనిపించింది. కొంచెం ఏకాంతం దొరకగానే వద్దన్నయ్యా అన్నాడు నాగేశ్వరరావు. అవునరా, నాకు నచ్చలేదు, చెప్పేస్తానన్నారు అన్నగారు. ఇక్కడొద్దన్నయ్యా, ఇంటికెళ్ళి రాద్దాన్లే. చచ ఎందుకు, నచ్చనప్పుడు చెప్పేస్తే తప్పే ఉంది అన్నాడు రామబ్రహ్మం గారు. ఆయన అమాయకుడు, ముక్కుకు సూటిగా పోయే మనిషి, మనసులో మాట పైకి అనేసే మనిషి. కాదన్నయ్యా, ఇప్పుడు చెబితే లేనిపోని చర్చలు, మనమేం చెప్పినా వాళ్ళు తప్పుగా తీసుకోవచ్చు, లేనిపోని ఘర్షణ అన్నాడు తమ్ముడు. అన్నగారు తమ్ముడి వంక ఆశ్చర్యంగా చూశాడు. తమ్ముడు లౌక్యం చెబుతున్నాడు, పర్వాలేదు అనుకున్నారు ఆయన. ఆయనకి ధైర్యం కలిగింది. ఉత్తరం వెళ్లిన తర్వాత ఆడపిల్ల తరఫు వారు నొచ్చుకోవడం జరిగింది. ఆపాటి దానికి చూడరావడం ఎందుకు అనుకోవడం కూడా జరిగింది. మధుసూదన్ రావు గారు చెప్పింది ఇదే. చూసావా అన్నయ్య అన్నాడు తమ్ముడు తల వంచుకుని. అవునరా, పొరపాటైపోయింది అన్నారు అన్నగారు వీధిలోకి చూస్తూ. 1944 May 7 మధుసూదన్ రావు గారి వెంట బయలుదేరి 8 ఉదయం మద్రాసు చేరుకున్నాడు నాగేశ్వరరావు. కొత్త హీరో వచ్చాడు అంటూ మేడ దిగి వచ్చాడు పేకేటి శివరాం. ప్రతిభ ఆఫీసులో పనిచేస్తున్న వాళ్లు 4-5 పోర్టికో దగ్గరికి వచ్చారు చూడ్డానికి. ఆ వెనకే బలిజేపల్లి లక్ష్మీకాంత కవిగారు, ఘంటసాల వెంకటేశ్వరరావు గారు వచ్చారు. మధుసూదన్ రావు గారు కవిగారికి నమస్కరించారు. కొత్త హీరో సిగ్గుపడుతూ తల వంచుకు నిల్చున్నాడు. అతని గుండెలు దడదడలాడుతున్నాయి. అందరూ తన వంక పరీక్షగా చూస్తున్నారని తెలుసు. ఏమనుకుంటున్నారో. రా బ్రదర్ అన్నాడు శివరాం నాగేశ్వరరావు గదికి దారితీస్తూ. ప్రతిభా సంస్థకి వచ్చావు, ప్రతిభాశాలివి కానాయన అన్నారు కవిగారు. బిరుసుగా బిగించుకుపోయిన నాగేశ్వరరావు కొంచెం సడిలాడు, ముందడుగు వేశాడు. అదే నాగేశ్వరరావు చైత్ర యాత్రారంభం. అదే అతని చైత్ర యాత్రకు నాంది. బలరామయ్య గారు ఆదరంగా మాట్లాడారు. మధుసూదన్ రావు గారు ఆయన సంప్రదించుకుని నాగేశ్వరరావు 20 సినిమాలో పనిచేసేటట్టు, 10 దేశం వచ్చి నాటకాలు వేసేటట్టు ఒప్పందం చేసుకున్నారు. మర్నాడు మధుసూదన్ రావు గారు గుడివాడ వెళ్లిపోయారు. ప్రతిభా లాడ్జిలో బలిజేపల్లి, శివరాం, ఘంటసాల, నాగేశ్వరరావు ఉండేవారు. ఘంటసాల అంతకు ముందే వచ్చారు. కోరస్లో ఛాన్స్ ఇస్తే పాడడానికి, వేషం ఇస్తే వేయడానికి, భోజనం పెడితే తినడానికి వచ్చారు ఆయన. ముందు రోజుల్లో ఈయన ముఖ్య పాత్రధారి, ఆయన ఈయన గాత్రధారి అవుతారని వాళ్లకు తెలియదు. జోస్యుడెవరైనా చెప్పినా ఇద్దరూ నవ్వేవాళ్లు. అప్పటికి ప్లేబ్యాక్ రాలేదు. పైగా ఆయనకి పాట వచ్చుగా అనేవాడు గాత్రధారి. కొద్ది రోజుల తర్వాత ప్రొద్దుటూరు రాజు అనే నటుడు వచ్చాడు. నాగేశ్వరరావు కన్నా అర్భకంగా ఉన్నాడని అతనికి లక్ష్మణుడి పాత్ర ఇచ్చారు. నాగేశ్వరరావు రాముడయ్యాడు. అంటే సినిమా పరిభాష ప్రకారం వేషం జానడున్నా బోలెడున్నా అది హీరో పాత్ర. టైటిల్ రోలు, టైటిల్ సీతారామ జననం కాబట్టి కనీసం సగం రోలు అన్నమాట. బ్రదర్, రావడం రావడం హీరోగా వచ్చావు, అదృష్టవంతుడివి, పెద్ద కథానాయకుడు అవుతావు పో అన్నాడు పేకేటి. నాగేశ్వరరావు నవ్వాడు. అది నువ్వు చెప్పేదేమిటి అందా నవ్వు. తప్పు, అలా మాట్లాడకూడదు అని ఎవరన్నా అంటే అబ్బే అయినప్పుడు చూద్దాంలేండి అన్నాను అని ఉండేదా నవ్వు. మొత్తం మీద నవ్వడం తల వంచుకోవడమే తప్ప ఎక్కువ మాట్లాడేవాడు కాదు నాగేశ్వరరావు. తన పనేమిటో కథేమిటో కమామిషేమిటో అంతే. మాటలు ఎక్కువ వాడితే పొరపాట్లు తప్పులు పేచీలు అపార్థాలు పెరుగుతాయని, తక్కువ మాట్లాడితే వాటి సంఖ్య తగ్గుతుందని అతనికి తెలుసు. కవిగారి దగ్గర పాత్రల వివరణ తెలుసుకుని డైలాగులు తీసుకున్నాడు. మాటలు బాగా చూసుకో నాయన అన్నారు కవిగారు మర్నాడు. ప్రాంప్టింగ్ అక్కర్లేదండి, అన్ని కాంఠతా వచ్చేశాయి అన్నాడు నాగేశ్వరరావు వినయంగా. బలరామయ్య గారు మందహాసం చేశారు. షూటింగ్ నాడు 2 వీసల బట్ట, 1/2 నగలు భరించి పెట్టుకువచ్చాడు నాగేశ్వరరావు. అది కొత్త బరువు కాదు, కానీ అలవాటు తప్పిన బరువు. అతను స్టేజ్ ఎక్కినప్పుడు పౌరాణిక పాత్రలే భరించాడు. పైగా స్త్రీ పాత్రలు కావడంతో 7 గజాల పట్టు చీర, నగలు, కిరీటం, దాని కింద విగ్గు గట్రా ధరించాల్సి వచ్చేది. ఎక్సెల్సియర్ క్లబ్కు వచ్చాక బరువైన పాత్రలు ధరించాడు. స్త్రీ పాత్రలు సాంఘిక నాటకాలకు తగ్గ వైఖరి, భావ ప్రదర్శన బాగా మంటపడ్డాయి. ఇప్పుడు ధరించేది పురుష పాత్ర, పురుషోత్తముడి పాత్ర, మహావీరుడి పాత్ర, పురాణ పురుషుడి పాత్ర. రిహార్సల్స్ వేళ తోటి నటులు హెచ్చరిస్తూనే వచ్చారు. నిలుచునే భంగిమలో, నడకలో, చేతులు కదపడంలో, కళ్ళెత్తి చూడడంలో ఇంకా ఆడవాలకం పూర్తిగా పోవటం లేదని బలరామయ్య గారు మృదువుగా చెప్పి దిద్దారు. నాగేశ్వరరావు సాయశక్తిలా దిద్దుకున్నాడు. సెట్ మీదకి వచ్చి కెమెరా ముందు నిలబడ్డాడు నాగేశ్వరరావు. 1/2 నిమిషం తర్వాత పేకేటి శివరాం వచ్చి, బ్రదర్ దుప్పటి కపన చలేస్తున్నట్టుంది అన్నాడు నవ్వుతూ. అప్పటికి కానీ తెలియలేదు తాను వణుకుతున్నట్టు. చెమటలు పోస్తున్నాయిగా, చలి అయ్యుండదులే అన్నాడు నాగేశ్వరరావు మెల్లిగాని. బలరామయ్య గారి దగ్గరికి వచ్చి భుజం తట్టి, భయపడకు, ఇదేం నాటకం కాదుగా, సరిగ్గా రాకపోతే మళ్ళీ చేద్దుగాని అన్నారు. ఆయన ఆప్యాయత అతన్ని సేదతీర్చింది. సరిగ్గానే వస్తుంది, వచ్చి తీరాలి అనుకున్నాడు నాగేశ్వరరావు గట్టిగా. స్టార్ట్ అన్నాడు డైరెక్టర్. క్లాప్ అన్నాడు కెమెరామెన్. యాక్షన్ అన్నాడు డైరెక్టర్. నాగేశ్వరరావు డైలాగ్ చెప్పాడు. కట్. ఓకే అన్నారు బలరామయ్య గారు ఉత్సాహంగా, అతని వెన్ను తట్టారు. ఆ మాటతో, వెచ్చని ఆ స్పర్శతో నాగేశ్వరరావుకు వణుకు తగ్గింది, గుండె కుదుట పడింది. కృతజ్ఞతతో చూశాడు దర్శకుడి వంక. అది మధురాతి మధురమైన కాదు, అనిర్వచనీయమైన అనుభూతి, మరవరాని అనుభూతి అంటారు నాగేశ్వరరావు గారు. ఆ సందర్భం ప్రస్తావనకు వస్తే కన్నులరమోడ్చి స్మృతి పథంలో 20 ఏళ్ళు షికారుకెళ్ళి వస్తారు. బాగా చేశావని సెట్ జనాలంతా అన్నారు. కొంచెం వణుకు ఉన్నా అది బాలరాముడికి, పెద్దల ఎడ ఉండే వినయ విధేయతలకి, భక్తి ప్రపత్తులకి లక్షణంగా నప్పుతుంది అన్నాడు ఒక మిత్రుడు. ఫస్ట్ ఛాన్స్ హీరో, ఫస్ట్ షాట్ ఓకే, అదృష్టవంతుడివి అని అభినందించాడొక ఆయన. నాగేశ్వరరావు వినయంగా తల వంచుకున్నాడు. అదే తెలుగు తెరకొక కొత్త నటుడు పుట్టినరోజు. అతను దినదిన ప్రవర్ధమానుడై విజయ పరంపర సాధించడానికి అడుగు వేసిన రోజు. దాదాపు 2 దశాబ్దాలు హుటాహుటిన ప్రయాణించి, చాలా మంది విరమించి విశ్రాంతి తీసుకోవలసి వచ్చేవేళ తనకు ఇంటర్వెల్ అయ్యేటంత కట్టుదిట్టంగా సుదీర్ఘ యాత్రకి కదిలిన రోజు. ఈ జైత్ర యాత్రలో అతను ఎదురుదెబ్బలు తిన్నాడు, పొరపాట్లు చేశాడు, బాధపడ్డాడు, భయపడ్డాడు, అభిప్రాయాలు ఏర్పరచుకున్నాడు, మార్చుకున్నాడు, కొన్నింటిని పరిమార్చుకున్నాడు, అబద్ధాలు ఆడాడు, ఇచ్చకాలు పలికాడు, కథానాయకుడు మంచి కథానాయకుడే అనిపించుకున్నాడు, ఆత్మవంచన చేసుకున్నాడు, పరవంచన చేయలేదు. చెయ్యకపోవడానికి కారణం అది తప్పు అన్నదానికన్నా, వంచన చేయకపోవడం గొప్ప అన్నదానికన్నా, అది ప్రయోజనకారి కాదు అన్నది ఏనాటికైనా దెబ్బతీస్తుంది అన్నది, సుఖం సంతోషం ఇవ్వలేదు, ఇచ్చినా అవి క్షణికాలే అవుతాయి అన్నది ముఖ్య కారణాలు. ఈ మాట చెప్పగల ధైర్యం అతనికి ఉంది, అతనికే ఉంది. జీవితంలో నిజం చెప్పడం వంటి మంచి లక్షణాలను, అవి మంచివన్న దృష్టితోనే కాక సుఖదాయకాలు, లాభసాటి లక్షణాలు అన్న దృష్టితో చూసి అర్థం చేసుకుంటే వాటిని పాటించటం సులభమేమో అంటాడు అతను. వాటి మీద గురి లేకుండా, వాటి స్వరూపం తెలియకుండా పెద్ద బాల శిక్షలో రాశానని, పెద్దలు చెప్పారని అనుసరించాలనుకోవడం కన్నా విలువలు తెలుసుకుని నేర్చుకోవడం మంచిది అన్నది అతని విశ్వాసం. ఒకప్పుడు ముక్కుకు సూటిగా పోవడం మంచిదని నమ్మాడు. కొన్నాళ్ల తర్వాత ముక్కుకి సూటిగా పోతే ఏ గోడో ఎదురు దెబ్బ కొడుతుంది అని జీవితం అతనికి ఒక అనుభవం చూపి ఒక నీతి పాఠం నేర్పింది. మనుషులు చెప్పే వాటికన్నా జీవితం నేర్పే పాఠం మంచిదని నాగేశ్వరరావు దాన్ని మన్నించబోయాడు. కొంతకాలం తర్వాత అనుభవం మీదనే అందులో తప్పు తెలుసుకున్నాడు. ముక్కుకు సూటిగా పోయేవాడు కళ్ళు తెరుచుకు నడవాలని, గోడలు ఎదురైతే ఎక్కి దిగే ఒడుపు తెలుసుకోవాలని తెలుసుకున్నాడు. అంతే తప్ప గోడ అడ్డుందని డొంక తిరుగుడు దారిలో నడిస్తే అడవుల పాలవుతామని గ్రహించాడు. ఈ విధంగానే నాగేశ్వరరావు జీవితంలో మంచి చెడ్డల, కుడి ఎడమల విలువల్ని కట్టుకున్నాడు. మొళ్ళపూడి వెంకటరమణ గారు రచించిన కథానాయకుడి కథ అనే అక్కినేని నాగేశ్వరరావు గారి బయోగ్రఫీని ఇంతవరకు మీరు విన్నారు. ఇక మీ వద్ద సెలవు తీసుకుంటోంది మీ భావరాజ్ పద్మిని. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. నమస్కారం.
ఇంతవరకు మీరు విన్నారు మై ఇన్ మీడియా సమర్పించు వెండి తెర వేల్పులు కార్యక్రమం. ఫిబ్రవరి 6, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence, listener's discretion is advised. Advised.